Om Sri Sai Ram. At the outset, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Sri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai Global Harmony on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan Sri Satya Sai Baba. Good morning, greetings and Sai Ram on this Thursday morning, the 5th of September 2019, and welcome to Sunrise with Sai. And you're with me, Team Radio Sai's Sunil, who will take you through this morning's segment for the next 90 minutes. Let me first read out to you today's Sai Inspires message. What is Bhagwan's expectation of a good teacher? On the sacred occasion of Teacher's Day in India, let us listen to Bhagwan himself explain, and I quote, "A teacher is like a guidepost. If the guidepost itself is loose, how can it point to the right direction? So, a teacher should have a steady mind. Only then can one guide the students along the right path. The teacher should impart the human values of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. Many are confused as to what is the foremost value among these five. Love is of paramount importance. Every teacher must teach their students to love and respect their parents, relatives, and all fellow beings. Teachers must have a pure heart and virtues like adherence to truth, good conduct, duty, devotion, and discipline, so that they can impart the same to the students. He or she alone who imparts these virtues to the students is a teacher in the true sense. The whole world will prosper when students tread along the right path. Hence, it is essential on the part of a teacher, whom the students are bound to emulate, to cultivate virtues." Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan on September 29th, 2000. Dear listener, let's now listen to a song sung by Swami's devotees.
Pondandi ಕೀರ್ತನ ಚೇಯಂಡಿ ಭಕ್ತಾದುರೆಲ್ಲರು ಭಕ್ತಿ ಸಲ್ಲಿಸಿ ಮುಕ್ತಿ ಪೊಂದಂಡಿ ಭಕ್ತಾದುರೆಲ್ಲರು ಭಕ್ತಿ ಸಲ್ಲಿಸಿ ಮುಕ್ತಿ ಪೊಂದಂಡಿ ಭಕ್ತಾದುರೆಲ್ಲರು ಭಕ್ತಿ ಸಲ್ಲಿಸಿ ಮುಕ್ತಿ ಪೊಂದಂಡಿ
Sai Ram and welcome back dear listener to Sunrise with Sai. It's now time for our new and continuing series Vedanta Parichaya, an introduction to Vedanta. Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Sathya Sai General Hospital here at Puttaparthi, is ready with her 25th talk in this new series. Over to the doctor.
Om Shri Sai Ram. Offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's benediction for today's session, dear listeners, my loving Sai Ram to all of you. Om Sahanavavatu, Sahanau Bhunaktu, Sahaviryankaravavahai, Tejasvinavadhitamastu, ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ ಓಂ ಶಾಂತಿ 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 ಹರಿಃ ಓಂ ತತ್ಸತ್ ಶ್ರೀ ಸಾಯೀಶ್ವರಾರ್ಪಣಮಸ್ತು ವಾಸುದೇವೇಂದ್ರ ಯೋಗೀಂದ್ರಂ ನತ್ವಾ ಜ್ಞಾನಪ್ರದಂ ಗುರುಂ ಮುಮುಕ್ಷೂಣಾಂ ಹಿತಾರ್ಥಾಯ ತತ್ವಬೋಧೋಭಿಧೀಯತೆ. ಇನ್ ಅವರ್ ಸ್ಟಡಿ ಆಫ್ ದ ಟೆಕ್ಸ್ಟ್ ತತ್ವಬೋಧ, ಅ ಪ್ರಕರಣ ಗ್ರಂಥ, ಅನ್ ಇಂಟ್ರೊಡಕ್ಟರಿ ಟೆಕ್ಸ್ಟ್ ಟು ವೇದಾಂತ, ನೌ ವಿ ಆರ್ ಇನ್ ಟು ಡಿಸ್ಕಷನ್ ಆಫ್ ದ ಯೂನಿವರ್ಸ್, ಆಲ್ಸೋ ನೋನ್ ಆಸ್ ದ ಜಗತ್ ಆರ್ ಕ್ರಿಯೇಷನ್. ದ ಆಥರ್ ಸೇಸ್, ಅಥ ಚತುರ್ವಿಂಶತಿ ತತ್ವ ಉತ್ಪತ್ತಿ ಪ್ರಕಾರಂ ವಕ್ಷ್ಯಾಮಃ. ವಕ್ಷ್ಯಾಮಃ ಮೀನ್ಸ್ ನೌ ವಿ ಶಲ್ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಉತ್ಪತ್ತಿ ಪ್ರಕಾರಂ, ದ ಎವಲ್ಯೂಷನ್ ಆಫ್ ಚತುರ್ವಿಂಶತಿ ತತ್ವ, ದ 24 ಫ್ಯಾಕ್ಟರ್ಸ್. ನೌ ದ ಆಥರ್ ವಿಲ್ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ದ ಎವಲ್ಯೂಷನ್ ಆಫ್ ದ 24 ಫ್ಯಾಕ್ಟರ್ಸ್ ವಿಚ್ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ದಿ ಯೂನಿವರ್ಸ್. See, these 24 factors are the five great elements, the panchabhutas, then the five organs of perception or knowledge called the panchajnanendriyas, then the panchakarmendriyas, the five organs of action, the five pranas or the vital airs, and the manas, buddhi, ahankara and chitta. These are the 24 factors that constitute the universe. As we saw last week, this finite universe creation is from the infinite Brahman. And as we also saw, it is not Arambhavada that explains the creation, which means the universe is not a product of Brahman. It is not produced from Brahman, because the produced and the producer in this case are one and the same. And it is also not Parinamavada that explains creation, which means Brahman doesn't undergo any modification or change and then becomes the universe. It is not so. And as we saw, it is Vivartavada that explains the creation, which means this universe is an appearance of Brahman, which means the unchanging substratum, the pure subjective reality, appears as the ever-changing phenomenal objective world. See, if we take the analogy of the snake and the rope, the most popular example in Vedanta that explains this concept, we can conclude that the rope did not produce the snake and the rope did not undergo any change to become the snake also. the rope which was always there and which will always continue to be there, but it is the same rope that appears as snake in ignorance or darkness. This is what we see. And how does this Brahman, the unchanging Brahman, appear as the ever-changing universe? What is it that makes Brahman appear as the universe is what is today's topic. See, when we recognize the truth that this world is just an illusion, it is a falsity, it is an appearance, and Brahman alone exists, that is what actually liberation is, and that's why Kashmiri Shaivism calls liberation as enlightenment recognition, when we recognize the truth. A famous Kashmiri poetess once sang, "Not knowing who we truly are, it is like we say that we do not know what water is, even as we are drowning in the ocean, which is only water." And this is what our predicament or fate is when we do not understand that Brahman is responsible for the appearance of the universe. And a Bengali poet put it even more beautifully when he said, "Sitting by the side of the ocean of nectar, man in vain foolishly digs in the dry sand for a drop of water." So when we do not understand the creation, this is what our fate becomes, and this is what in fact our predicament is. So the question is, how does this unchanging ground reality, the substratum, appear as the ever-changing universe? And to explain this, Vedanta postulates the concept of Maya. As Swami beautifully sums up, Maya is ya ma sa maya, which means that which is not there, that which doesn't exist at all, but which appears to be there, which appears as existing, that is called Maya. See, from the standpoint of Brahman, there is no world and there is no Maya. But from our standpoint, the standpoint of Jiva, all that we see is the world, and what explains this is the concept of Maya. There is a book called Vedanta Sara, an introductory, a basic text of Vedanta written by Sadananda about 700 years ago, and this text gives a very beautiful description of Maya. See, Maya is nothing but ignorance. It is called Samashti Ajnana, ignorance in totality. And this text Vedanta Sara says, "Mayantu sat asadbhyam anirvachaniyam trigunatmikam bhavarupam jnana virodhi yat kinchit." And what does this mean? It is sad asadbhyam anirvachaniyam. Anirvachaniyam means which cannot be explained, which cannot be expressed in words. And sad asadbhyam, which means we cannot say it is sat, the existence or truth or reality. We can also not say it is not asat, which means it is not real. So it is something which cannot be explained as real or also unreal. Then trigunatmikam. Trigunatmikam means that which is made up of three gunas, the sattva, rajas and tamas. As we all know, sattva guna stands for knowledge, purity, creativity, and rajas stands for activity, while tamoguna is characterized by inertia. And this Maya is made up of these three gunas. While sat chit ananda is the nature of Brahman, these three gunas make up the Maya. Then he says it is jnana virodhi, which means it is opposed to knowledge. When we say it is opposed to knowledge, it means it is something which can be destroyed or which can be negated by bringing in knowledge or wisdom, the truth that Brahman alone is real. The fourth characteristic is Bhava Rupam. Bhava Rupam means it is not just the absence of knowledge, but in its place, in the absence of knowledge, there is something which is positive. That is meant by Bhava Rupam. And this is nothing but the two powers of Maya. The two Shakti, the powers of Maya are, the first one is the veiling power of Maya, which is called Avarana Shakti. See, this Avarana Shakti is made up of Tamoguna. Because of this veiling power or Avarana Shakti, this Maya hides or obscures Brahman from us. That is why we are not able to recognize this Sat-Chit Ananda in the world of plurality, diversity or multiplicity or the world with its variegated nature. The second power of the Maya is projecting power called the Vikshepa Shakti. Which means Maya not only hides Brahman from us, but it also projects Brahman in a distorted way as the universe, the names and the forms that we see. As we can clearly see, these two powers are closely interrelated, which means the veiling power precedes the projecting power. As in the example, it is the ignorance of the rope that precedes the projection of the snake. Projection of the snake, which is because of the ignorance of the rope. So these are the two powers of Maya, and this Vikshepa Shakti, the projecting power of Maya, is made up of Rajoguna. And these two gunas, the Tamoguna and the Rajoguna, which make up the Maya, they are together known as Avidya Maya. And the Sattva Guna that is present in Maya is known as Vidya Maya. So it is this Vidya Maya we worship as the Divine Mother, say Mother Kali, Mother Durga, Mother Parvati, Mother Saraswati, and so on. The fifth point that is mentioned in Vedanta Sara about Maya is Yat Kinchit. Yat Kinchit means something mysterious. That means which we cannot pin down Maya. But when we focus upon it intently, Maya just disappears. And this is what the mystery about Maya. So we can conclude it is this unchanging Brahman going through time, space, causation. Desha Kala Paristhiti becomes the ever-changing universe. So Brahman, who is limited by time, space, causation. Space is here, there, and the time is something which is here today, was not there yesterday, and causation, which is also known as nimitta or desha, that means something which has a cause and effect. If an effect has to be there, the cause has to be there. And this is known as desha kala paristhiti or desha kala vastu paricheda. So Brahman, limited by time, space, causation or object, which is nothing but Maya, appears as the universe. So let us see how Tattva Bodha itself defines Maya. Tattva Bodha says, Maya is Brahmashraya Sattva Rajas Tamogunatmika Maya Asti. Brahmashraya, depending upon Brahman, Maya Asti, Maya exists. And Sattva Rajas Tamo Gunatmika, it is of the nature of three qualities or the gunas of Sattva, Rajas and Tamas. It is the same definition as the one which we saw earlier. See, the way out of Maya is through Maya only. Why do we say this? See, the reason why we say this is, we have to transform our avidya Maya into vidya Maya first, if we have to overcome Maya. Which means, the more we live in Rajas and Tamas, more our bondage is, and it is important for us to increase our sattva guna. So in and through our activities, the seva that we do, the sadhana that we do, the satsang, or even our household chores have to be divinized or spiritualized in such a way that our tamoguna is almost nullified and rajas is minimized, whereas sattva guna is maximized, and it is only then we are able to transcend even the sattva guna to overcome Maya. So first the avidya Maya has to be transformed into vidya Maya. That is why to overcome tamoguna, karma yoga or seva is very, very important for us. And to overcome this rajoguna, we need to do sadhana, bhakti yoga and dhyana yoga. So this is the importance of various spiritual practices that we do in our day-to-day life, so that we can overcome Maya first by transforming avidya Maya into vidya Maya. And now we shall see the next aspect of Maya. See, this Brahman, along with the power of Maya, is called Ishvara. Ishvara, the god of conventional religion, also known as Saguna Brahman. See, the god we pray to, the god we worship, like Rama, Krishna, Shiva, these are all nothing but Saguna Brahman, which is nothing but Nirguna Nirakara Brahman, along with the power of Maya. And that is why we say that God is omniscient, omnipresent, omnipotent, and He is the just, good, kind, compassionate God, and even the disciplinarian God. And we also hail Him as Ananta Kalyana Gunagana, the repository of infinite auspicious qualities. And this is nothing but Saguna Brahman or Ishvara. See, to understand the Saguna Brahman is very, very important for us, because Brahman by himself is Nirguna. He is beyond attributes and he is only Sat Chit Ananda. And he doesn't care for us. See, if we have to overcome Maya, it is very important for us to take refuge in this Saguna Brahman or Ishvara. That is why bhakti practices become very important for us to overcome Maya. It is this Saguna Brahman or Ishvara, with all his benevolent qualities, is the one who will rescue us from Maya by his grace, and it is very important for us to earn his grace. Bhagwan in Ramakatha Rasavahini very beautifully explains this concept of Maya. Bhagwan says, when Lord Rama, Lakshmana and Mother Sita are in Vanavasa, they are walking in the forest. Rama is walking in front and right behind him is Mother Sita, and further behind her is Lakshmana. Swami says, Rama is nothing but Paramatman, the Brahman, and Lakshmana is the Jivatma. He represents all of us, the individual soul or the Jiva. And Mother Sita is nothing but Maya. And when they are walking in a line like this, Swami says, the Jivatman cannot have the darshan of the Paramatman because of the Maya, which is Sita in between. And it is only when Mother Sita, who represents Maya, graciously steps aside, it is only then the Jivatman can have the darshan of the Paramatman, symbolized by Lord Rama. So it is very, very important for us to earn the grace of the Lord. We have to earn this grace, we have to take refuge in Saguna Brahman, the Ishvara, the God of conventional religion, and whatever the name we give him. After all, God is infinite and there can be infinite names and forms for the God. As Sri Ramakrishna Paramahamsa put it, Jatomat Tatopat, as many faiths, so many paths. Whatever the God we worship or whatever the path we adopt, it is very, very important for us to take refuge in him and worship him and please him so that we earn his grace in order to transform this avidya maya into vidya maya and then transform sattva guna itself and realize the unchanging Brahman. And there is a story in Bhagavata that explains maya. Once Narada and Lord Krishna were taking a stroll. Then Narada asks Krishna, O Lord, what is maya? Then Krishna says, don't ask about maya, it is difficult to explain, and ask me something else. Then Narada persists, no, please tell me what is maya. Then Lord Krishna says, ah, you want to know about maya? First get me a glass of water, I am very thirsty. And Narada goes to a nearby village. He goes to a well where a beautiful girl is drawing water from the well, and Narada asks her for some water and she gives him a pot of water. And Narada at once falls in love with this girl and he is enamored by her beauty. And the girl also likes him and she takes Narada to her house and her parents also agree to get this girl married to Narada and Narada becomes a samsari and he has three children. And he is so much immersed in samsara, he is even enjoying his family life with his wife and three children. And almost 12 years go by and suddenly there is a flash flood. Those days there were no flood alerts, so this Narada and his family were caught unawares. So what happens is Narada catches hold of his children and his wife and whatever little possession he could bundle up and he takes them. And he is trying to rescue his family from the flood. But suddenly his children and his wife, they are all swept away in the current of water in the river. And Narada himself is thrown onto the shore where he is groaning and moaning in pain. Suddenly he hears the voice of Lord Krishna. O Narada, half an hour has gone by. And where is the water I asked for? I am thirsty. Then Narada comes back to senses and he realizes what has happened. Then the Lord says, this is maya. And this is what exactly maya is in our lives. And this is the role that maya plays in our lives. See, clinging to life is maya. Though we are very well aware of the limits of secular knowledge, that it cannot give us any peace, fulfillment in life or the freedom, the liberation that we are looking for, we are only involved all the time, the entire lifetime is spent in amassing or accumulating this secular knowledge, not caring for the knowledge of the self, though we know that alone can take us to the goal of human life. As the Lord says in the Bhagavad Gita, Adhyatma Vidya Vidyanam. Though we know it, we cannot do it. That is maya. Though we are left unfulfilled even after chasing so many worldly desires, we repeatedly take to worldly desires seeking fulfillment, and this is maya. Though we know the limit of sense pleasure, we cannot prevent ourselves from indulging in sense pleasure all the time. This is maya. Actually, one of the definitions for insanity is doing the same act repeatedly again and again, every time expecting a different result. And this is what we are doing all the time. And the reason for this is maya. And as we just saw, maya is nothing but the power of Brahman that deludes us. And though we know that it is only the divine will that is operative in our lives, yet we think we have a free will and we can do whatever we want in this lifetime and we can get away with it, least realizing that it is these actions, the binding actions, that bring us back to this life, like punarapi jananam, punarapi maranam, causing the samsara to happen. Samsara is samyak sarati, it is samsaraha, which means that which keeps on moving, that keeps on changing. And this is called samsara. And these are the actions, our own actions, they bring us back to samsara. And though we know it, though it is a theoretical knowledge for us, we are not able to get out of this. That is the power of Maya. And what is the way out of Maya? As the Lord says in the Bhagavad Gita, the 7th chapter, Daivi gunamai hyesha mama maya duratyaya mameva ye prapadyante maya metam tarantite, which means this maya of mine, which is made up of the three gunas, the sattva, rajas and tamo guna, that is insurmountable. It is very difficult to cross this maya. But what is the way out? Mameva ye prapadyante. Only those who take refuge in me, maya metam tarantite, only those can cross this maya of mine. And Bhagwan explains this in a even more beautiful way. Swami says this maya is like a watch dog at the entrance of God's abode. It is this maya that prevents us from entering into the abode of God. And Swami says there are two methods to overcome this. The first one, Swami says, is Atma Vichara, by inquiring who am I, koham. When you realize I am that, soham, then you look exactly like Brahman, and the watchdog Maya cannot differentiate between you and Brahman, and it will let you inside this abode of God. And Swami says the second way is Atma Nivedana. When you stand at the entrance of Lord and cry out to the Lord in self-surrender, then what happens? The Lord himself will come out and he will hold your hand and he will take you inside, and the Maya just looks on helplessly. And this is how you can overpower Maya. That is why the karma yoga that we do, the bhakti yoga that we do, the seva, sadhana, the more and more satsang we have, that helps us to overcome Maya and realize this ultimate reality of Brahman. When God comes in human form, see what happens is, when we practice the teachings of the Lord, when he teaches us through his own life, through his own example, then what happens is, we learn to divinize our human relationships. We try to see this Lord in everyone that we come across. And this is what exactly love all, serve all, the clarion call of Bhagwan means. And not only we learn to divinize our human relationships, it also gives an opportunity to humanize our relationship with the divine. See, we relate to Bhagwan as our mata, pita, bandhu, sakha, our own kith and kin, father, mother, and even friend, and we get an opportunity, a blessing, to enjoy such a beautiful relationship with the Lord. And this is the dual advantage of being with the avatar and learning from him. And this helps us to overcome the delusion that we have and progress spiritually. And this is our greatest blessing and our greatest privilege, being the contemporaries of the avatar, the Purnavatar, Bhagwan Shri Satya Sai Baba. And this is it for today. I will conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. हरिः ओम् तत्सत् श्री साईश्वरार्पणमस्तु. आई एम थैंकफुल टू भगवान. आई थैंक टीम रेडियो साई एंड एवरी वन ऑफ यू. जय साई राम.
Sai Ram, dear listener, that was the 25th talk in this new series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Tattva Bodha, a preliminary text on Vedanta. Dear listener, if you have any queries and feedback regarding this series, please feel free to write to listener@radiosai.org. You can also WhatsApp us your queries and feedback to this number, 9393258258. Next week, same time, we'll continue with this new series, and for those of you who missed the earlier talks, can also download it from our website, radiosai.org. Now, it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. In the year 1984, Bhagwan delivered 34 discourses in a series on the Bhagavad Gita. We'll now listen to excerpts from the 16th Divine Discourse delivered by Bhagwan on 21st August 1984. Last week we heard the first part of this discourse, and here is the second and the concluding part of this discourse. Sri Sai Bhagavan Uvacha.
ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని, తమ తమ యొక్క తలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు. ఈచ్ పర్సన్ మే బి స్పెషలైజింగ్ యూజింగ్ ఆల్ హిస్ కెపాసిటీస్ ఫ్యాకల్టీస్ అండ్ పవర్ ఇన్ స్పెషలైజింగ్ ఇన్ వన్ పర్టికులర్ ఫీల్డ్. మానవీయ శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు. Some people will use their faculties and their capacities in learning and mastering music.
అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంది.
His proficiency in music, he would not be able to get in the other things. He doesn't have it.
మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
Similarly, some people may be in writing books and in writing poetry.
Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divya shakti abhirudhiga unchukuntuntaru.
Similarly, in painting and sculpture etc., they may be developing their own
kalaram. Manam konakkarledu mana institute nunde aneka mandi samstham untuntaru.
We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
Okaru physics lokala chaala adhyayanistaru.
One person would have achieved excellence in the area of physics.
ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
The other person might be in chemistry.
మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
The third person might be in mathematics.
ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
The other person in biology.
కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
They might have achieved extraordinary accomplishments in that particular area, but not, they do not know any other thing.
ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్.
ఈ వేదమును వల్లించిన లోపల మనకు కావడానికి సాటి వేది మరొకటి లేదు.
ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ ప్రమోదాని ఈజ్ యునిక్.
వేదంలో మహాపాండిత్యం తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అంటే
కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు పెట్టి కృష్ణుడు బాగా అంటాడు.
బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత హి వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం.
ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటుంటారు.
ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దే ఎంప్లాయ్ ఆల్ దర్ కెపాసిటీ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజ్.
అదే విధంగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఐ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చరీ.
మిగిలినటువంటి విషయంలో ఇతనికి ఏమాత్రము తెలియదు.
ఇన్ ది అదర్ ఏరియా హీ డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ ఇట్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్
అంటే అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
ఓన్లీ ఎ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
సర్వశక్తిమయుడైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
ఓన్లీ ఎ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపొటెంట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
దేర్ఫోర్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ ది గాడ్.
కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అస్ యువర్ డ్యూటీ.
నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది ఒక్క ఊట చంపుకోమన్నాడు.
ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యువర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్.
ఈ మోహము చాలా ప్రమాదం ఉపయోగించేటువంటి.
This attachment is rather dangerous.
Vidyanitya Vishya Parishirinanu Poonthi Nirmoolam Chetetvindhi.
It destroys all capacity of discrimination.
E mohamunu tappa idi anyamu nemantamu angikarinchadu.
So this attachment, it would not be able to understand anything at all.
Oka chinna katha.
One small story.
Okanaka samayamulo Devendranaku chapa vasattu bhulokamulo oka pandiga vachi puttadu.
Unfortunately, at once upon a time, Devendra was to be born as a fifth on earth.
Aithe, ithanu ee bhulokam lopala paddiga putti, oka purudu lopala tana jeevitamanta gadaputu unnadu.
Being born as a pig, he was spending all his time in washing water.
Ee purudu lopale tanoka paryato, iddalato kaaparam chestunnadu.
He was living a family life in this muddy water in Arad.
Okaroka samayam lopala Naraduga aa margamulo potu ee yokka devendra yokka swaroopanni chusadu.
Narada while going in that particular way, he happened to just see Devendra.
Naraduga jali kaligindi.
He took pity upon him.
Akkade tirigi tani o Devendra em ee avastha. ఎందుకు ఈ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంను విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
నారద స్టాప్డ్ దేవ్రవాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర, వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్ అండ్ హెల్ప్ యూ టు
దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదు.
హీ స్పోక్ వెరీ సింపథెటికలీ టెలింగ్ ద వన్ హూ షుడ్ ఎంజాయ్ ఆల్ ది లగ్జరీస్ ఇన్ హెవెన్ యు ఆర్ పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ మిజరబుల్ లైఫ్.
దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుందని, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
Devendra, in that form of speech, he was just telling, Narada, why are you coming in the way of my enjoyment?
He
was telling, the joy that I get in this muddy water, I don't think I will be able to get
in
the way. The life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ మై జాయ్ ది టైమ్ దట్ ఐ ఎంజాయింగ్ గో యువర్ వే.
అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రులకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
దేవేంద్ర కుమార్ స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
One who is under the spell of moha or attachment, he would not be able to...
This is a powerful maya shakti.
ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకునేవాళ్ళన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్, యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
కనుకనే మొట్టమొదట అర్జునుకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
Atma Vidya nu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
Atma Vidya nu bodhinchaka kartavya karmalanu lega dharmamuno bodhinchatam cheta ivi sakkamuga thanu chesukoledu, nirvartinchaledu.
Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties relating to the body.
Kanukane deeni yokka keelakamu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka nanupadesham cheyadaniki unukunnadu.
Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణము చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెనన్.
భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను, అది సరి అయినటువంటి మార్గంగా, సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
When we are listening to Bhagavad Gita, we feel so happy, so joyous, and it looks as though that
కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగణి.
But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems and real difficulties come.
మనము దేనిని విన్నాము, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
Whatever we have heard, whatever we have read, we have to enter into that.
Krishna Chaitanya taru yatra tarpatu dakshina desamainatvanti yokka Sriranga pattanam cherukunnadu.
Krishna Chaitanya, while going on a pilgrimage, reached Sriranga pattanam in south.
Akka Sriranga pattanam lopala devalayamulo aneka mandi cherinaru.
In Sriranga pattanam, in the temple, a number of people had assembled.
అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
A particular pandit was speaking and expounding Bhagavad-gita.
ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటారు.
This pandit was reading Bhagavad-gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
ఏదో ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
One particular disciple was found sitting in a corner, shedding tears profusely.
ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
All the other people, keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
ఈ Bhagavad Gita పుస్తకాన్ని అత్తమనందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
People who were having Bhagavad Gita among the disciples, their facial expression were different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when it was exposed.
ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోర్ ఇన్ హిస్ ఫేస్. హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
ఇది కనిపెట్టాడు చైతన్య.
కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా, భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాచడానికి కారణమేమిటి అన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the slokam.
Aa tappu tappuga uchcharinchi nenu tappu margamunu patte daanikante
ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునే దానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడ నొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పడం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్ ఇట్ మస్ట్ హావ్ కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాజ్ ఆన్ హై పెడెస్టల్ అర్జున వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ దట్ వుడ్ నాట్ హావ్ కాజ్డ్ హిమ్ ఎనీ పెయిన్ దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్ దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు వీడు నిజమైన
కృష్ణ చైతన్య అర్జున ఫ్రెండ్ దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
కృష్ణులో ప్రవేశించాడు.
He has entered into principle
కృష్ణ ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
He has been traveling in the principle
మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
He is experiencing all that.
నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ experiencing that is greater than merely listening and repeating.
ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తల లోపల చేరదు.
Even now, when it is being expounded, some people go on writing something in the books. And some people will be having their books. And if you can't...
Nijamuga hrudayanni cherchadaginatundi vaadu, cherchavalasinatundi vaadu, ee vratapothallo praveshinchadu.
The one who wants to get his heart, is completely exposed to the...
Idi bahyamainatundi yokka bhaktiga untundadu kaani, idi bhavamuto koodinatundi bhaktiga untundadu.
It is a devotion which is external, not a devotion which is full of feeling.
Okkatena manam aacharanalo pettite chaalu kaani, nooru raasukoni prayojanam enti.
Even if you practice one, it would be more than enough. What is the use of taking down 100?
పుస్తకంలో ఉన్న శ్లోకములంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకము ఒక పుస్తకంగా భావి చేయించుకుంటారు.
If you only fill your head with all the contents of the book, the head also becomes another book. What is the use?
కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
Whatever you hear, print them on your heart.
ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
Even if one can stay in the heart, that is good enough.
అందువల్లే మొన్న చెప్పాను తల ఒకటి హృదయం ఒకటి.
That's why the other day Swami said head is one entity, one article, and heart is another.
పాండిత్యముతోనూ ఒక ప్రవీణతోనూ విద్యతోనూ తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
కనుక అర్జున నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
You introvert your mind.
అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయములంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
Then only you will be able to understand all the things which I have expounded.
నీవు శోకింపతగని వారికై నీవు శోకిస్తున్నావు.
You are grieving for people for whom you should not grieve.
అశోచ్యం అన్యశోచః అన్నాడు.
అశోచ్యం అన్యశోచః హేతే
అనగా శోకించతగనటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
For people for whom you need not feel sorry or sorrow, you are just grieving.
నీవు దీనికంతా శోకించదగినటువంటి వాడు కాదు.
యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
కనుక అజ్ఞానంతో నిండి ఉంటుండదు నీ హృదయం.
దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
దేర్ ఆర్ ఈ
శేషము నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉడిగే ఉంటుంటావు. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యు విల్ బి వర్తీ ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
కనుక నీవు ఈ ఎనిమిది శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
దేర్ఫోర్ యు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
మొదటిది వాసన.
వన్ ఇస్ వాసన.
రెండవది అగ్ని.
సెకండ్ ఇస్ ఫైర్.
మూడవది రుణము.
థర్డ్ వన్ ఇస్ డెత్.
నాలుగవది రోగము.
ఫోర్త్ వన్ ఇస్ డిసీజ్.
ఐదవది ద్వేషము.
ఫిఫ్త్ వన్ ఇస్ కంట్రీ.
ఆరోది రాగము.
సిక్స్త్ వన్ ఇస్ అటాచ్మెంట్.
మూడో ఏడవది విచారము.
సెవెంత్ ఇస్ వరీ.
ఎనిమిదవది విషము.
ఎయిత్ ఇస్ పాయిజన్.
ఈ ఎనిమిది ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
అవుట్ ఆఫ్ దిస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ యు హావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్
అంతా ఆరిపోయింది కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ మే డెవలప్ ఇంటు ఎ బిగ్.
కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇట్.
రోగం అంతా నయమైపోయింది.
దిస్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
ఏదో కాళ్ల మీద కొంచెం వాపు ఉంటుండాలి.
దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
కానీ ఆ శేషం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అబద్ధం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ మే బికమ్.
కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు. అగ్ని శేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
ఇంకా రుణ శేషము అప్పు బాధ.
దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
అంతా తీరిపోయింది. ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్ బట్ ఆన్ దాట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాలి.
యు షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాయి.
ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ లైక్ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూజ్లెస్.
కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు.
దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యూ.
భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 నిమిషాలు తీసుకున్నా కూడా పర్వాలేదు. చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా ఆలోచించడమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
దేర్ఫోర్ యు హావ్ టు టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 days ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ దట్స్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ ఇఫ్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్యయోగ విల్ అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ ఫుల్.
ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను కృష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
కృష్ణ హ్యాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ.
ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుంటాం.
విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గో కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద మదన మోహన మురళి దారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి భాయి మేర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామకృష్ణ జై రాధాకృష్ణ జై బాలకృష్ణ కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల హే 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 గిరిధర గోపాల మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల మాధవ నంద కుమార సుందరాకారం బృందావన జ్ఞాన సంచార మురళీలోల ముని జన పాల గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల గోపరిపాల గోపీలోల గోవర్ధనగిరి ధార నందకుమార నవనీత చోరా రాధా హృదయ విహార భక్తోద్ధార బాల గోపాల గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల మధుర మనోహర గిరిధర గోపాల ప్రేమ ముదిత మనస కహో రామ 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 పాపకటే దుఃఖమిట్యే లేత రామ నామ పాపకటే భవసముద్ర సుఖదనావయేక రామ నామ పరమ శాంతి సుఖ నిదానం దివ్య రామ నామ పరమ శాంతి నిరాధార కోధార ఏక రామ నామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ పరమ గోప్య సంత జనర సదా బసత ఏక రామ నామ మాతా పితా బంధు సఖా సబకి రామ నామ మాతా పితా భక్త జనర జీవన ధన ఏక రామ నామ భక్త జనర శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 రామ
భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా సుఖ శాంతి నహి హరి నామ బినా ఆనంద నహి హరి హరి నామ బినా ఆనంద నహి భజన శాంతి జప జాన వినాశం యోగ నహీ జప ప్రభు దర్శ విన ప్రజ్ఞాన నహీ
Sai Ram, dear listener, what you just heard were excerpts from the second part of a divine discourse delivered by Bhagwan on the 21st of August 1984, followed by songs and bhajans in Bhagwan's golden voice. With this, we come to the end of this morning's segment, Sunrise with Sai. Please email us your feedback as always to listener@radiosai.org. You could also WhatsApp us your feedback to this number, 93 93 858-258-258. I thank you for all your earlier feedback through emails and WhatsApp. Thank you for tuning in, and it's me, Team Radio Sai, Sunil, signing off, offering this segment at the Divine Lotus Feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's prayer session of Vedam at 8 a.m., followed by Bhajans at 9 a.m., live from the Sai Kulwant Hall here at Prashanthi Nilayam. So please stay tuned. Thank you, and Jai Sai Ram.